गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
భగవద్గీత యొక్క ఒక యోగాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏమిటి ఒక యోగాన్ని మనం అర్థం చేసుకున్నాం? శ్రీకృష్ణుణ్ణి తప్ప, ఆ పరమాత్మని తప్ప మిగతా దేని గురించినో ఆలోచించినా విషాదమే. దేశం ఎలా బాగుపడుతుంది, ప్రపంచం ఎలా బాగుపడుతుంది, పిల్లలు ఎలా బాగుపడతారు, నా శరీరంలో ఉన్నటువంటి రోగం ఎలా పోతుంది, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా బాధకు కారణమే. ఎవరిని మనం డైరెక్ట్ గా చూడాలి అంటే సిద్ధి సాయి చెప్పినట్టు, నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. అతని వైపు చూడటం అంటే అతని శరీరాన్ని పట్టుకోవడం కాదు, అచేతనత్వం. ఏ చేతనత్వంలో అయితే సిద్ధి సాయి ఉన్నాడో మీరు ఆ మానసిక చేతనత్వంలో ఏ క్షణంలో అయినా వెళ్ళిపోవచ్చు. దాన్ని నిలబెట్టుకోవటం మీకు కష్టం అవుతోంది. నేను నిరంతరము మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చేసేటటువంటి ప్రయత్నం అది. ఆ స్థాయి పెద్ద కష్టమేం కాదు, అది చాలా సహజమైనటువంటి స్థాయి. ఇంకా నిజం చెప్పాలి అంటే అది మీ జన్మ హక్కు ఆ స్థాయి. కానీ ఏమవుతోంది ఆ జన్మ హక్కు? అనేక రకాలైనటువంటి విషాదాలతో ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది రైటా, అది రైటా, రకరకాలైనటువంటి భావాలు. రథం స్థాపయమేచ్యుత, ఇటొక సేన ఉంది, అటొక సేన ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ఈ మంచి చెడు అనేటటువంటి బేరీజ్ మీరు ఎంతవరకు వేసుకుంటారో అంతవరకు మీకు దుఃఖాలు తప్పవు. ఎందుకంటే మీకు మంచిది అనిపించేది ఇంకొకటి చెడు అనిపిస్తుంది. మనకే మనకి మంచిదైంది ఒకప్పుడు చెడు అవుతుంది. మామూలుగా ఐస్ క్రీమ్ తింటే మంచిదే, జ్వరంగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే చేత ఏది మంచిది ఏది చెడు అనేటటువంటి ఆ భావాన్ని దాటివేయటానికి కావలసినటువంటి మానసిక శక్తి నేను పొందాలి అనేటటువంటి యోగము అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగం నుంచి మనం నిన్నటి నుంచి సాంఖ్యయోగంలోకి వచ్చాం. సాంఖ్యయోగంలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మాటలు మన చేతలు సంబంధం లేకుండా ఉంటాయి. అశోచానన్వ శోచస్తుం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండిత. మనందరం పండితులమే, మనందరం భగవద్భక్తులమే, మనందరం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్లమే. కాని అన్ని అనుమానాలే, అన్ని భయాలే. స్వయంగా ఆ భగవంతుడే సంపూర్ణ సృష్టిని నడిపిస్తున్నప్పుడు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, ఆఖరికి మనం శ్రీకృష్ణాన్ని చూస్తున్నాం, శంబరాసురుడు వేసే ప్రతి అడుగు ఎవరు గమనిస్తున్నారు? శ్రీకృష్ణుడు గమనించటం లేదా? శంబరాసురుడికి శ్రీకృష్ణుడి మీద భక్తి ఉందా, కోపం ఉందా? ఇంకా పరమ అసహ్యం కూడా. కానీ అతను వేసేటటువంటి ప్రతి అడుగు కూడా శ్రీకృష్ణుడు గమనిస్తున్నాడు. శంబరాసురుడు చేసే తప్పే సుధాముడు చేశాడు. వెళ్తున్నాడు బృందావనానికి, బృందావనానికి దేనికి, ద్వారకి, సుధామా నగర్ నుంచి. తర్వాత సుధామా నగర్ అయిందనుకోండి, అది అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో స్వయంగా అతనికి ఎవరు ఎదురొచ్చారు? శ్రీకృష్ణుడే. కాని తను శ్రీకృష్ణుడికి బుద్ధి చెప్పబోయాడు. అక్కడ కూడా మనం చేసే వెధవ పని అది, పిచ్చి పని అది. మీరు దాన్ని గమనించుకుంటే చాలు, మీరు ఆ తప్పు అందరం చేస్తాం. అది మీకు అంటంలో ఉద్దేశం, నాది కూడా చేసేది అదే. ప్రతి సాధకుడు ఆ స్థితికి రానంత వరకు చేసేటటువంటి పరమ చెత్త పని అది. ఎదురుకుండా ఉన్నటువంటి భగవంతుణ్ణి వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి భగవంతుణ్ణి పట్టుకుంటాం. ఎదురుకుండా తనతో పాటే ద్వారక వరకు వచ్చాడు శ్రీకృష్ణుడు. కాని మురళీ మనోహరా, నువ్వు చెప్పవు, నువ్వు కృష్ణుని భజన చెయ్యవు అని ఆయనకి చెప్తాడు. మనం నవ్వుకుంటాం. మన జీవితాలలో కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లే మురళీ మనోహరులేమో అన్న జ్ఞానం ఎందుకు రావటం లే మనకి? అశోచానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. మనం నవ్వుకుంటాం సుధాముడు చేసినటువంటి పని చూసే. కాని మనం ఏం చేస్తున్నాము? మరి మాకు ఎలా తెలుస్తుంది మాస్టరు వాడెవడో, వాడెవడవుతే నీకే. నువ్వు భగవంతుడు అనుకుంటే చాలు, వాడు భగవంతుడే నీకు. వాడు మంచివాడా చెడ్డవాడా నీకు అనవసరం. శంబరాసురుడు కూడా మంచి పనే చేస్తున్నాడు, ఇన్ హీజ్ ఓన్ వే. తనకి చేతనైనా మంచి పని తను చేస్తున్నాడు. అశోచానన్వ శోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఈ స్థాయి సాంఖ్యయోగంలోని మొదటి మెట్టు. విషాదం పోయింది ఇంకక్కడ. ఇంకా విషాదం ఏముంటుంది అక్కడ? విషాదం ఎప్పుడు వస్తుంది మీకు? ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది మంచా, ఇది చెడా, నన్ను ఎక్కడే తీసుకుపోతుందో ఇది, నేను భగవంతుడికి దూరం అయిపోతున్నామేమో. ఏంటా మూర్ఖత్వం, నువ్వు భగవంతుడికి దూరం ఎలా అవగలవు? నువ్వు ఉన్నదే భగవంతుడిలో, నువ్వు జీవిస్తుందే భగవంతుడిలో. భగవంతుడు లేనటువంటి, సర్వాంతర్యామి లేనటువంటి స్థలం ఏదైనా ఉన్నదా? హిరణ్యకశిపుడు యొక్క మూర్ఖత్వం అదే. నిరంతరము నేను మీకు అనేక సార్లు చెప్తూ ఉంటాను, ప్రహ్లాదుడికి భలే నవ్వు వస్తూ ఉండింటుంది. విష్ణువును వెతుకుతున్నాను, విష్ణువును వెతుకుతున్నాను, మూడు లోకాల్లోనూ నేను విష్ణువును వెతుకుతున్నాను, నాకెక్కడా విష్ణువు దొరకలేదు, నీకు దొరికితే చెప్పు నాయన ప్రహ్లాద అంటాడు. ప్రహ్లాదుడికి అర్థం కాని ఏంటంటే సర్వవ్యాపి అయిన వాడిని వెతకటం ఏంటని. మీరు ఎందుకు వెతకటం సర్వవ్యాపి అయిన వాడిని? అన్ని చోట్ల ఉన్నవాడిని వెతికేదే ఉంది. వెతకవలసిన వాళ్ళని ఎవరిని? తప్పిపోయిన వాళ్ళని, అక్కడ లేని వాళ్ళని. ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు. ఉందో లేదో మనకి సందేహం, నాకు డౌట్. చెప్పేశాం మనం నోటుతో, ఇందుగలడు అందులేడు సందేహం వలదు. కాని మన ఆచరణ, మన ఆచరణ ఎలా ఉందని. అది ఆ శ్లోకంలో నిన్న మనం చదువుకుంటున్నది. అశోచానన్వ శోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గతాశూన గతాశూశ్చ నాను శోచంతి పండిత. ఆ సర్వవ్యాపకత్వము అనేటటువంటి అనుభూతి మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు మనం దాని గురించి చెప్పుకున్నా కూడా ఆ ప్రజ్ఞ స్థిరం చేసుకోలేకపోతున్నాం మనం. అది స్థిరం చేసుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితే సాంఖ్యయోగము. నిరంతరము మనము ఈ రెండో అధ్యాయంలో చదువుకునేటువంటి ప్రతి శ్లోకము మిమ్మల్ని రకరకాలైనటువంటి ఉదాహరణలతో, రకరకాలైనటువంటి కర్మకాండలతో, రకరకాలైనటువంటి సాధనా విధానాలతో మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఏ స్థితికి? నువ్వు భగవంతుడు సర్వజ్ఞుడు అని తెలిసినప్పుడు నీ యొక్క బాధలు కూడా భగవంతుడే నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు తీసివేయాలో అన్న సంగతి భగవంతుడికి తెలుస్తుందా తెలీదా? తెలిసాక ఇంక విషాదం ఏముంది? ఇంక విషాదం ఉన్న పని లేదు కదా. శాపం ఇచ్చాడు అప్సరస. ఎవరు అప్సరస పేరు? పద్మిని. శివుడు మన్మధుడిని కాల్చేశాడు, రైట్? కాల్చేశాక ఏమన్నాడు? ఇన్ని సంవత్సరాలు పోయాక లక్షల లక్షల సంవత్సరాలు గడిచి ఉంటాయి. మన్మధుడిని కాల్చేశాక మళ్ళా మన్మధుడు ప్రద్యుమ్నుడుగా అవతరించాడు కదా. ఈ మధ్యకాలంలో మనం తొందర పడినా తొందర పడకపోయినా జరిగేదేంలే, కాల్చింది భగవంతుడే, మళ్ళా నీకు శరీరం ఇస్తాను అన్నది భగవంతుడే అని స్పష్టంగా మనకు అర్థమవుతున్నప్పుడు, ఈ సంపూర్ణ సృష్టి యొక్క నిర్మాణమే భగవంతుడిది అని మనకు అర్థమవుతున్నప్పుడు ఇంకా ఆవేదన ఎందుకు? ఇంక ఎందుకు అక్కడే ఉంచాడు? సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తికి మీకు ఏమి ఇవ్వాలో తెలీదా? యుద్ధం చేయించాలా యుద్ధం చేయించకూడదా? మాట వినే కోడలు రావాలా ఎదురు తిరిగే కోడలు రావాలా? మాట వినే కొడుకు పుట్టాలా మాటలు విని కొడుకు పుట్టాలా? కొడుకు మిమ్మల్ని బాధ పెట్టాలా ఆనందింపజేయాలా? ఇదంతా ఎవరు నిర్ణయించేది? వాడే. వాడెవడు? సర్వజ్ఞుడు. కొన్ని సర్వజ్ఞత్వంతో ఆగిందా అతని యొక్క సామర్థ్యము? కాదు కదా, అఘటన ఘటనా సమర్థుడు. అటువంటి వాడు కూడా మిమ్మల్ని అలాంటి పరిస్థితిలో ఉంచాడంటే అంతకంటే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు అని అర్థం. అతని యొక్క శక్తి మీద అతని యొక్క సామర్థ్యం మీద మనకు అవిశ్వాసం ఉండాలి. సర్వజ్ఞుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి ఆ భగవంతుడు మన్ని ఎక్కడ ఉంచుతాడో అదే రైట్. ప్రజ్ఞావాదాశ్చ భాషసే, ఇది రైట్ అని ఒప్పుకుంటున్నాం మనం. కానీ రెండో క్షణంలో ఏమంటాం? ఇది మారాలి. రెండో క్షణంలోనే అంతా మీరు చాలా బాగా చెప్పారు మాస్టారు, కానీ ఆ కానీలు వద్దు అంటున్నాడు. వాడు పోయే నయాపేసలు వచ్చేసే కానీలు పోయి, కానీ మనం కానీలు వదలటంలే. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. నేచర్ కానీలు తీసేసింది. అది అంచేత ఆ మానసిక స్థితి, ఆ మానసిక స్థితిని తెచ్చుకున్న తర్వాత శ్లోకం చూడండి. నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామ సర్వే వయమతఃపరం. నేనును, నేనును అంటే భగవంతుడు, నీవును సాధకుడు, ఈ రాజులు ప్రపంచంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఒకప్పుడు లేనివారము కాము, భవిష్యత్తులో లేకుండా పోయేవారము కాదు. మనం అలా ఉంటాం, శరీరాలు మారుతూ ఉంటాయి, వేషాలు మారుతూ ఉంటాయి, పాత్రలు మారుతూ ఉంటాయి. ఒకసారి తల్లి వేషంతో వస్తాం, ఒకసారి తండ్రి వేషంతో వస్తాం, ఒకసారి గురువు వేషంతో వస్తాం, ఒకసారి రాక్షసుడు వేషంతో వస్తాం. రకరకాలైనటువంటి వేషాలతో ఈ ప్రకృతిలో మనం జన్మిస్తూ ఉంటాం. ఇది ఒకప్పుడు మనం లేనటువంటి పరిస్థితి లేదు, రేపు మనం ఉండబోము అనేటువంటి పరిస్థితి లేదు. మరి ఉండేది, ఉండకుండా పోయేది, పోతూ వస్తూ ఉండేది ఏంటి అంటే శరీరాలు మాత్రమే. శరీరాలు మారిపోతూ ఉంటే బట్టలు చిరిగిపోతే మళ్ళా కొత్త బట్టలు ఎలా వేసుకుంటాము? అలాగా మన శరీరాలను మార్చుకుంటూ ఉంటాం. ఇది కూడా మనం తెలుసు, మనకి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వేదాంతం మనం చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ చెప్పాల్సిన పని ఏంటంటే, మీరు నోటితో చెప్తున్నటువంటి వేదాంతం మీ ఆచరణలో కనిపించటం లేదే అని. అంతే, అంతకంటే ఇంకేం చెప్పటం లేదు మనం ఇక్కడ. సాంఖ్యయోగం అంటే అంతే, నువ్వు చెప్పేటటువంటి వేదాంతము, నువ్వు చెప్పేటటువంటి వేదాంతం అంటే ఏంటి? జ్ఞానం యొక్క అంతము. వేదము అంటే ఏదో పుస్తకాలు కావు, వేదము అంటే టు నో, టు అండర్స్టాండ్, టు డీల్. ఒక విషయాన్ని సమగ్రముగా అవగాహన చేసుకోవటాన్ని వేదము అంటాం, టు నో. దాని యొక్క అంతము, ఇంకా అంతకంటే ఎక్కువ నీకు తెలుసుకోవాల్సినది తెలుసుకో, భవిష్యత్తులో తెలుసుకోవాలన్నా కూడా అంతకంటే మించి నువ్వు తెలుసుకోలేనిది ఏమీ లేదు. దీన్ని కనుక మనం గుర్తుంచుకుని తర్వాత శ్లోకానికి వెళ్దాం. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతః స్తనయో స్వతదర్శిభి. లేనిది లేదు, ఉన్నది ఉంది, అంతే కదా. లేనిది నువ్వు కావాలనుకున్నా ఉండదు, ఉన్నది నువ్వు పోవాలనుకున్నా ఉండదు. ఈ రెండిటి యొక్క తత్వము జ్ఞానుల చేత దర్శింపబడినది. ఇక్కడ వర్డ్ జ్ఞానుల చేత అన్నాడు. ఆ జ్ఞానం ఏంటో అర్థం చేసుకోండి. ఈ సంపూర్ణ సృష్టి ఒక విశాలమైనటువంటి పరిణామ క్రమంలో వెళుతోంది అన్నది ఇటు సైంటిస్టులు చెప్తున్నారు, ఇటు వేదాంతులు చెప్తున్నారు. భగవంతుడు సృష్టి రచన మొదలెట్టాడు బ్రహ్మ. బ్రహ్మ సృష్టి రచన మొదలెట్టిన తర్వాత మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సృష్టింపజేసుకుంటూ చివరికి మానవుని సృష్టించాడు. ఈ మానవులు మళ్ళా పరిణామ క్రమంలో అనేక రకాలైనటువంటి మార్పులు చెంది చివరి మళ్ళా ఎందులో కలిసిపోతారు, భగవంతుడిలో కలిసిపోతారు. చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న అంతే, అంతగాడికి ఈ సృష్టి అంతా ఎందుకు? మళ్ళా తల్లోంచే ఉద్భవించి తల్లోనే లీనమైపోయేటటువంటి ఈ సృష్టి యొక్క కారణం ఏమిటి, పరిణామం ఏమిటి? దీనికి జవాబు చెప్పటానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఒక భారతీయ ఋషులలోనే ఉంది తప్ప మిగతా ఎవళ్లోనూ ఆ ధైర్యం లేదు. రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్కృతులు రకరకాలైనటువంటి జవాబులు ఇచ్చారు, కానీ భారతీయ ఋషులు మాత్రం చాలా అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చారు. ఏంటా జవాబు అంటే మాకు తెలియదు, వి డోంట్ నో. అది చెప్పడానికి ఎంత సాహసం కావాలో. ఇది జరుగుతోంది, అందులో డౌట్ లేదు. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు, ఇందులో మాకేం డౌట్ లేదు. ఇది నియమం తప్పదు, గతి తప్పదు, ఇది శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నియమం. కానీ ఇందుకు తూర్పు దిక్కునే ఉదయించాలి? అసలు సూర్యుడు ఉదయించకపోతే మా దగ్గర జవాబు లేదు, వి డోంట్ నో. వివేకానందని థౌజండ్ ఐలాండ్ పార్క్ లో అనుకుంటాను. వివేకానంద మాట గుర్తొస్తే నేను చేసినటువంటి ఒక చిన్న తప్పు గుర్తొచ్చింది. నేను చాలా సార్లు వివేకానంద రెండు ప్రపంచ యుద్దాల్లో పారినటువంటి నెత్తురు కంటే ఎక్కువ నెత్తురు ధర్మం పేరిట పారింది అని చెప్తున్నాను. వివేకానంద రెండు మహాయుద్దాల కంటే ముందటివాడు చెప్తే చెప్పుండొచ్చు ఆయన అతీంద్రియ శక్తితో. కానీ ఆయన ఉద్దేశం, నేను చదివినట్టు ఉద్దేశం ఏమైంటుంది అంటే, మతాల పేరిటటువంటి పారిన నిత్తురు రాజులు రాజ్యం కోసం చేసేటువంటి యుద్దంలో కంటే ఎక్కువ మంది చనిపోయారు అని నేను చదివి ఉంటాను. నా బుర్రలో అది ఎలా పడింది అంటే రెండు మహాయుద్దాల కింద పడింది. దాన్ని కరెక్ట్ దట్ సరే. ఇందుకు వివేకానందని థౌజండ్ ఐలాండ్ పార్క్ లో ఒక ప్రశ్న అడిగారు, నువ్వు ఆత్మవి, ప్రతి వ్యక్తి ఒక ఆత్మే, పవిత్రుడు, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు, మరి అలాంటి వాడు ఇంత అల్పజ్ఞుడు ఎలా అయ్యాడు అని ప్రశ్న అంతే కదా. మరి వాడు పాపం పవిత్రుడైనటువంటి పాపం ఎందుకు చేస్తున్నాడు? దానికి చెప్పాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి జవాబు వివేకానంద, వీఆర్ ప్రౌడ్. మా దగ్గర ఆన్సర్ లేదు దానికి, అది అంతే, అది అలా జరుగుతుంది. దానికి షేక్స్పియర్ కూడా చాలా అందమైనటువంటి జవాబు ఇచ్చాడు, ఏ రోజ్ ఈజ్ ఏ రోజ్ because it is a rose. Gulabi puvvu gulabi puvve enduvalana adi gulabi puvvu kanaka adante adi daniki meme javabu cheppalemu anchata ilanti konni prashnalaki javabu ledu man digira kani oka daniki javabu undi ee tanane taanu marchipoyinatuvanti tanunu taanu kinchaparchukuntunnatuvanti తనను తాను చాలా అల్పికుడు అనుకుంటున్నటువంటి ఈ చేతనత్వము పరిశ్రమిస్తే, సాధన చేయదలుచుకుంటే, సాధించదలుచుకుంటే ఖచ్చితంగా ఆ స్థితికి వెళ్ళగలదు. ఆ మార్గాన్ని మేము తెలుపుతున్నాము. నాసతే విద్యతే భావో నా భావే విద్యతే సత ఉభయోరపి. ఈ రెండు, ఇది ఎందుకు జరిగింది అనే మాత్రం జవాబు నన్ను అడగండి. జరిగింది ఇది ఎందుకు కింద పడ్డాం, కాల్ జారింది కింద పడ్డాం, ఎందుకు కాలు జారింది, ఎందుకు కింద పడ్డావు అని అడుగుతూ కూర్చుంటే ఏం లాభం, జారావు లే, ఎందుకు కింద పడ్డావో నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా అంటుంది భారతీయ తత్వదర్శనము. పడ్డాం మనం నిజమే, ఎందుకు పడ్డామని ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి లేవకుండా. చాలా ఈ తత్వదర్శనాలు, చాలా ఫిలాసఫీస్ అక్కడే ఆగుతాయి. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఒకడు వచ్చి నన్ను అడిగాడు, మాస్టర్ ఇంతకి ఈ మూడింటికి తేడా ఏంటి మాస్టర్ అన్నాడు. నాకు తెలియదన్నా. అసలు ఆత్మ అంటే ఏంటో నాకు తెలియనప్పుడు, జీవాత్మ అంటే పరమాత్మ అంటే నేను ఎక్కడ చెప్పేది? మరి పుస్తకాల్లో ఉంది కదా, ఉంది పుస్తకాల్లో. అవన్నీ కూడా అనుభవం లేనటువంటి వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞమైనప్పుడు జీవాత్మ పరమాత్మ ఈ భేదాలు రావు. ఎక్కడి నుంచి వస్తే అంతా ఒకటే అయినప్పుడు. కానీ ఒక విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి రకరకాలైనటువంటి ఉదాహరణలు ఇవ్వచ్చు. కానీ ఉదాహరణని పట్టుకుని దాన్నే నిజం అనుకుంటే చాలా కష్టాలు వస్తాయి. ఉన్నది ఎప్పటికీ పోదు, లేనిది ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా రాదు. ఈ భావాన్ని గుర్తుంచుకుని నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఏనం వేత్తి హంతారం ఎశ్చైనం హన్యతే హతం ఉభవతో నవిజానీతో నాయం హంతి నహన్యతే. ఎవడు ఈ ఆత్మను చంపు దానినగను, ఎవడు ఈ ఆత్మను చంపబడు దానినగను తెలుసుకొనను, వారుభయులు సత్యమును నెరిగిన వారు కారు. ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. ప్రమాదం ఎక్కడొచ్చింది అంటే, ఈ విషయాన్ని ఒకసారి నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఓ ప్రొఫెసర్ గారు వచ్చారంటే ఆయన ఎవరో ఫారినర్ అనుకోకుండా, ఆయన ఇండియనే. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ ఆయన. ఇంచేత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆయన వచ్చాడు గనక మన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని చాలా గొప్ప ప్రొఫెసర్ అని పిలుచుకొచ్చారు. గొప్ప ప్రొఫెసరే, చాలా పేరుంది, చాలా పుస్తకాలు రాశాడు ఆయన. ఆయన బెంగాలీలో చక్రవర్తి అనేటటువంటి ఒక బిరుదు ఉంది. దాంట్లో యోగికులం, యోగ సాధనలు అవి చేసేటటువంటి ఆ చక్రవర్తుల వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి సాధనలో అగ్రగణ్యులే. ఆయన చెప్తాడు ఒకసారి వచ్చాక, నేను కూడా మా చిన్నతనంలో ఈ ఉపనిషత్తులు అవి చదివాను నేను, చాలా నియమాలు పాటించాను నేను, కానీ అదంతా ట్రాష్, వాట్ నాన్ సెన్స్, భగవద్గీత చదివాను నేను, చంపబడేవాడు లేదు, చంపేది లేదు, ఎవడు ఎవడిని చంపుతాడు అంటే అందరూ చంపేసుకుంటే ఒకళ్ళనొకళ్ళని, ఇంకా సృష్టి ఎలా ఉంటుంది. ప్రశ్న ఏంటి అంటే ఎవరు దాన్ని చదువుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే భగవద్గీత చివరిలో చెప్తాడు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచిన నచ సృష్టిష్వేవాచ్. తపస్సు చేయన వాళ్ళకి, భక్తి లేని వాళ్లకి ఈ గీతా జ్ఞానాన్ని తెలపొద్దు అంటాడు చాలా స్పష్టంగా. ఎందుకు తెలపొద్దు అంటే, ఇంకో ఇలాంటి శ్లోకాల్ని ఇష్టం వచ్చినట్టు అన్వయించుకుని చివరికి భారతదేశం యొక్క అతి ఉచ్చ సంస్కృతిని ఎందుకు పనికిరాని సంస్కృతిగా మన వాళ్లే చిత్రీకరించుకుంటున్నారు. ఆత్మ ఎవరిని చంపదు, ఆత్మ ఎవరి ద్వారా చంపబడదు అని ఎవడికి చెప్తున్నాడు? సాధకుడికి చెప్తున్నాడు. ఎటువంటి సాధకుడికి చెప్తున్నాడు? యోగ సాధకుడికి చెప్తున్నాడు. యోగ సాధకుడు యొక్క మొదటి లక్షణం ఏంటంటే అహింస. అసలు వాడు అవన్నీ చంపలేడు, వాడు చంపాలని అనుకోడు. ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి వాడిని యుద్ధం చేయమంటున్నాడు ఇక్కడ అర్జునుడిని. నువ్వు మామూలుగా ఉండకు, నువ్వు యుద్ధం చేయంటున్నావు. కానీ అర్జునుడైనా అలాంటి పని చేసేది మన నిత్య జీవితంలో కూడా మనం చూస్తాం. మామూలుగా అతి జాలిగుండె కలిగి, మామూలుగా ఒక దోమను కూడా చంపలేనటువంటి వాళ్ళు యుద్దానికి వెళ్తారు. పరమవీర చక్రం వస్తున్న వాళ్ళకి ఏం చేస్తారు అక్కడ వాళ్ళు? పర మనుషులనేగా చంపేది. మరి మనుషులు చంపితే మనం వాళ్ళకి ఏమిస్తున్నాం? మనం మెడల్స్ ఇస్తున్నాం, వాళ్ళ చరిత్ర రాస్తున్నాం, వాళ్ళంత గొప్పవాడు లేడు, దేశం కోసం వాడు ప్రాణత్యాగం చేశాడని చెప్తున్నాం. అదే కోపంతో వాడిని పొడి చేస్తే ఏం చేస్తాం మనం? వీడిని కూడా ఒక శిక్ష ఇస్తాం. అంచేత మానసిక స్థితి మర్చిపోయి ఎవరినైనా చంపేయవచ్చు అన్నాడు శ్రీకృష్ణుడు. ఏమైనా చేసేయండి, అదేం చెప్పలేదు అక్కడ. ఆ మానసిక స్థితి, యోగి యొక్క మానసిక స్థితిలో ఏమని చెప్తున్నాడు? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడే, ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తిలో కూడా ఉన్నాడు అని దర్శించటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తికి చెప్తున్నాడు ఇది. ఎలా చెప్తున్నాడు? నేను చాలాసార్లు మీకు ఉదాహరణ ఇస్తాను. భోజనం చేస్తున్నప్పుడు నాలిక పంటి కింద పడ్డవాడు చాలా మంది ఉంటారు, నాలిక కొరుక్కుంటాం, అనుభవం అందరికీ వచ్చి ఉంటుంది. కానీ ఇంతవరకు నేను నాలికను కొరుకుతావా అని పళ్ళు ఊడగొట్టుకున్న వాళ్ళని అవన్నీ చూడలే. చూశారా మీరు ఎవరినైనా కొట్టుకో? కానీ అదే ఎవడైనా మన కొడితే ఎదురుకు ఇమ్మీడియట్ గా చేయలేస్తుంది. ఇంచేత నాలిక మందే, పన్ను మందే, కానీ కొట్టినవాడు నావాడు కాదు. ఆ భావన ఈ శ్లోకంలో తెచ్చుకోవటానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా నా వాళ్లే అనేటటువంటి భావన వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చింది చేతికి లేకపోతే వేలికి, మనమే పరిగెట్టుకెళ్తాం డాక్టర్ దగ్గరికి. ఏం చెప్తాడు డాక్టర్? కోసే అంటాడు. ఏం చేస్తాం మనం? ఆనందంగా కొయించుకుంటాం. ఆ కొయించుకోవటంలో అంతరార్థం ఏంటి? మంచా చెడా? ఆ విధమైనటువంటి భావము కలిగి ఎప్పుడు ఏది మనం చేస్తున్నా కూడా అది భగవంతుడి యొక్క ఆజ్ఞతోనే నేను చేస్తున్నాను అనేటటువంటి మానసిక స్థితి తెచ్చుకున్న వాడికి ఈ శ్లోకం వర్తిస్తుంది. అందరికీ ఆ శ్లోకం వర్తిస్తే చంపబడేదేముంది, చంపేదేముంది, అంతా ఒకటే అని పటాపటా బాధిస్తుంటే ఓ ప్రమాదం ఉంది. మరి ఎదుటివాడు కూడా అదే అనుకుని నిన్ను కొడితే నువ్వేం మాట్లాడకూడదు. మరి ఎదుటివాడు అదే అనుకోవచ్చు కదా. మనం అక్కడ ఆ మూర్ఖత్వం చేశాం. భారతీయ సంస్కృతి మొత్తం దిగజారిపోవటం ఆ సోమనాథ దేవాలయంలో. ఎవరు వచ్చింది అటువైపు నుంచి? గజిని. అక్కడ నుంచి జరిగింది మూర్ఖత్వం అంతా కూడా. ఆ మూర్ఖత్వాన్ని కాపాడుకోవటానికి మళ్ళా ఆ విధమైనటువంటి తప్పు మనం చేయకుండా ఉండటానికి జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ స్టెప్స్ వేయండి. సాధన చేస్తున్నాం, అవసరం వచ్చింది, ఎవడో మనకి నచ్చనటువంటి పని చేస్తున్నాడు, ఏం చేయాలి? ప్రశ్న అది. నచ్చనటువంటి పనివాడు చేస్తున్నప్పుడు అది లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఏం చేయమంటాడో అది చేయాలి. ఆ లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణుడు, లోపల ఉన్నటువంటి గురువు మనకి ఎప్పుడు మనతో మాట్లాడతాడు? మన ముందు నోరు మూసుకూరుకుంటే కదా. ముందు మన యొక్క కోరికలు కాని, మన యొక్క నిర్ణయాలు కాని, మన యొక్క సంశయాలు కాని మధ్యన అడ్డు రాకూడదు. ఉంచుకోవచ్చు, మీరు సంశయాలు ఉంచుకోవచ్చు, కోరికలన్నీ ఉంచుకోవచ్చు, అన్ని ఉంచుకోండి, దానికి ఉంది, పక్కన పడేయండి వాటిని. ఇది పరిస్థితి. నన్ను ఏం చేయమంటావు? యుద్ధం చేయమంటావా, యుద్ధం చేయొద్దంటావా? మరి అతను ఇచ్చిన జవాబు మనకు ఎలా తెలుస్తుంది మాస్టరు? ఆయన నాకు జవాబు ఇచ్చాడా లేదా నాకు ఎలా తెలుస్తుంది? మా తాతగారు ఉదాహరణ చెప్తూ ఉండేవారు దానికి. మొదటిసారి అమ్మాయి కాన్పుకు వచ్చింది ఇంటికి, నెలల నిండి అయిట తల్లి పక్కన పడుకుంది. అమ్మ నొప్పులు వస్తే నన్ను లేపొందిట. గురువు మాట్లాడారా లేదా ఎలా తెలుస్తుంది మనకి? నొప్పులు వచ్చాయో లేదో వాళ్ళ అమ్మ చెప్పక్కర్లే, నొప్పులే లేపుతాయి కదా. ఇంచేత గురువు మాట్లాడారా లేదా మీతో ఎలా తెలుస్తుంది? ఆ వాక్కులే తెలుపుతాయి. ఆ వాక్కులో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నిత్య నూతనమైనటువంటి ఆ రంగు ఉందే, ఆ రుచి ఉందే, అది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది అర్థం అవ్వలేదు అంటే గురువు మాట్లాడలేదనే అర్థం. మళ్లీ మళ్లీ మీరు నన్ను అడగక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. గురువు మాట్లాడాక ఇంకా సంశయాలు ఉండవు. గురువు మాట్లాడాక ఒకే ఒక మాట ఉంటుంది. ఏంటా మాట? గురువు మాట్లాడాక మిగిలేదు ఏంటి అంటే కరిష్యే వచనం తవ. భగవద్గీత మొత్తం పూర్తయిపోయాక చెప్పినటువంటి మాట, నువ్వేం చెప్తావో అది చేస్తానది, రైటా తప్ప. ఇంకా ప్రశ్నలు ఉదయించావు వాడికి. కానీ నాకు నచ్చిందంతా నేను చేసుకుంటూ పోతూ అది నువ్వు చెప్పావు. మా అటెండర్ ఒకసారి అడిగాడు నన్ను, మాస్టరు అంతా భగవంతుడే చేయిస్తున్నాడని మీరు అంటారు కదా, మరి నేను తప్పు చేస్తే పాపం నాకెందుకు రావాలి? తర్వాత మాట పూర్తి చేయలే, పాపం పూర్తి చేస్తే బాగుండే, పాపం ఎవరికి వెళ్ళాలి? భగవంతుడికే వెళ్ళాలి, ఆయనే చేయించాడు కదా. చాలా ఆ ప్రశ్న ఎలా అనిపిస్తుందంటే మన మనస్సులకు అది ఎంత కరెక్టో అనిపిస్తుంది. కానీ ఆ ప్రశ్నలోనే జవాబుంది. అసలు తప్పు అని నీకు తెలిసాక నువ్వు చేశావు కదా, నీకు తెలుస్తూనే ఉందిగా తప్పని. మరి తప్పు అని నీకు తెలిసాక చేస్తే తప్పని చెప్పింది ఎవరు? లోపల ఉన్నటువంటి గురువు చెప్పాడు కదా. చెప్పాక నువ్వు చేసి అదేమో గురువు చేశాడు అంటే అట్ట, గురువు అనుకోండి, భగవంతుడు అనుకోండి, ఏముంది? ఆ విధమైనటువంటి అవగాహన, స్థిమితమైనటువంటి అవగాహన మనస్సులోకి తెచ్చుకున్న తర్వాత పై శ్లోకానికి వెళ్దాం. నజాయతే మ్రీతేవా కదాచిన్ నాయం భూత్వా భవితావా నభూయః అజో నిత్య శాశ్వతో అయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఎడ్జెక్టివ్స్, కొన్ని విశేషణాలు చెప్పాడు. ఆ విశేషణాలన్నీ మీ శరీరంలో ఎక్కడున్నాయో చూసుకోండి. మీ శరీరంలో ఆ విశేషణాలు ఎక్కడున్నాయో పట్టుకోగలిగితే ఆ కూటస్థ చైతన్యాన్ని ఈ క్షణంలోనే మీరు పట్టుకోగలుగుతారు. ఇందుకు ఈ క్షణంలోనే పట్టుకోగలుగుతారు అనే మాట నేను నిరంతరం వాడుతాను అంటే ఉన్నది అతనే, మిగతా అంతా కూడా కేవలము దాని మీద ఉన్నటువంటి ఆవరణలు మాత్రమే. సాధనలే ఒక్కర్లే కూటస్థ చైతన్యాన్ని పట్టుకోవటానికి. కాని సాధనలు ఎందుకు అవసరం వచ్చాయంటే చెప్పాం కదా, ఎందుకో ఏదో కారణం వల్ల ఎందుకులే అని మర్చిపోయాం మనం. లేకపోతే నాకు ఒకసారి ఏమనిపిస్తుందంటే చాలా జాగ్రత్తగా పెడతాం వస్తువులు, ఏదో పుస్తకంలో మడత పెట్టి ఒక కాగితం ముక్క పెట్టుకుంటాను నేను చాలా జాగ్రత్తగా, పోతుందేమో అని చివరికి ఎక్కడ పెట్టానో మర్చిపోతాను.
ఎక్కడో చాలా జాగ్రత్తగా ఆ కూటస్థ చైతన్యాన్ని మనలో దాచేసుకుని ఎక్కడ పెట్టామో మర్చిపోయామేమో మనం, అది కరెక్ట్ ఆన్సర్ ఏమో అనిపిస్తుంది నాకు మర్చిపోవటానికి. కానీ ఆ కండిషన్ చూడండి ఏమేం చెప్తాడో. అజో పుట్టుక లేనిది ఫస్ట్ కండిషన్, మన శరీరంలో మన చేతనత్వంలో మన జీవితంలో పుట్టుక లేనిది ఏదైనా ఒక చేతనత్వంలో ఒక భాగం ఉన్నదా అది క్వశ్చన్ వేసుకోండి. నిత్యము, నిత్యము అంటే నేనేం వివరణ చెప్పక్కర్లేదు కదా, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ భూత భవిష్య వర్తమానాల కాలాల్లో కూడా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉండేది. శాశ్వతము, శాశ్వతంగా నిరంతరంగా ఉండేది. పురాణం అతి ప్రాచీనమైనది, అది ఈ శరీరంలో ఉంటూ చంపబడదు, చావదు, ఇంకోళ్ళని చంపదు. ఎక్కడుంది మన శరీరంలో అది? అలాంటి అనుభూతి మనకి ఏవైనా ఉన్నదా గుర్తు చేసుకోండి. తర్వాత శ్లోకానికి వెళ్దాం. ఆ అనుభూతి ఉంది మన జీవితాలలో, మనందరికీ ఆ అనుభూతి ఉంది. కా అనుభూతి 18వ అధ్యాయంలోకి వెళ్తే గాని మనకి ఇంకా స్పష్టంగా రాకపోదేమో, వస్తే మధ్యలోనే వచ్చేయచ్చు మీకు. కానీ ఎలా వస్తుందో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడ మీరు వెతకూడదో చెప్తున్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఈ అజో, నిత్యము, శాశ్వతము, పురాణము, ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది. ఈ శరీరాన్ని ధరించాక ఏమవుతుంది? శరీరంలో మెల్లమెల్లగా శరీరాలు పెరుగుతాయి, మెల్లమెల్లగా ముసలితనం వస్తుంది, ముసలితనం తర్వాత మృత్యు వస్తుంది. మృత్యు వచ్చాక ఏమవుతుంది? మళ్ళా ఇంకో కొత్త శరీరం వస్తుంది. మళ్ళా ఆ శరీరంలో ఆ బట్టలు మారిపోతూ ఉంటాయి, బట్టలు వస్తూ ఉంటాయి, బట్టలు మారిపోతూ ఉంటాయి, బట్టలు వస్తూ ఉంటాయి, బట్టలు మారిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి భావన కనుక మన శరీరాల గురించి మనం తెచ్చుకోగలిగితే, అలాంటి భావన లేకపోతే అలాంటి అనుభూతి మీకు ఎప్పుడైనా మీ జీవితాల్లో వచ్చిందా కాస్త గుర్తు చేసుకోండి. ఏ విధంగా అయితే జోడు తీసి పక్కన పెడతాము, మళ్ళా అవసరం వచ్చినప్పుడు జోడు వేసుకుంటాము. మీ జీవితాలలో ఎప్పుడైనా అలాంటి అనుభూతి వచ్చిందా? వచ్చింది, ప్రతి వాళ్ళకి వస్తుంది అనుభూతి. కానీ అది అది అని తెలియదు. అది ఏ విధమైన అనుభూతి రావాలని చెప్తున్నాను నేను. ఏ విధంగా అయితే బుషర్ట్ తీసి హ్యాంగర్ కి పెడతాము, అదే విధంగా ఈ శరీరాన్ని పక్కన పడేసి మళ్ళా అవసరమైనప్పుడు ఏ విధంగా అయితే బుషర్ట్ని వేసుకుని మనం బయటకు వెళ్తాము, అదే విధంగా ఈ శరీరాన్ని ధరించి మనం బయటకు వెళ్తున్నాం. అలాంటి అనుభూతి మన జీవితాల్లో చాలా తరచుగా వస్తుంది. కానీ ఆ అనుభూతిని మనం గమనించాం, గమనించకపోవటం వచ్చినటువంటి ప్రమాదం ఇదంతా కూడా. కా అనుభూతి ఎక్కడుంది గమనించుకోండి. తర్వాత నెక్స్ట్ శ్లోకం. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా బోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క గురువు, ఆ జగద్గురువు సాధకుడికి ఎంత బూస్ట్ ఇస్తాడో, అసలు ఎంత పైకెత్తేస్తాడో అంటే, అసలు నీ అంత గొప్పవాడు లేడు అని డైరెక్ట్ గా చెప్తున్నాడు అర్జునుడితో శ్రీకృష్ణుడు. ఏమని చెప్తున్నాడు? హతోవా ప్రాప్స్యసి స్వర్గం, ఈ సాధన చేస్తున్నావు నువ్వు, చచ్చిపోయావు మధ్యలో, ఏమవుతుంది? స్వర్గలోకం వస్తుంది. లేదు, సాధనలో నువ్వు పరిపక్వత చెందావు, చెందితే ఏమవుతుంది? భూమంతా నీదవుతుంది. ఈ భూమంతా నీది అవుతుంది అన్నది అక్షరాలా కరెక్టే. రాజ్యరిక వ్యవస్థ వాటి వ్యవస్థలో అవుతే, లేకపోతే ఈ డెమోక్రసీ వస్తే ఎవడో చీఫ్ మినిస్టర్ అవుతాడో, ఎవడో ప్రైమ్ మినిస్టర్ అవుతాడో, ఎవడో ఏదో అవుతాడు, కానీ ఓ సిద్ధిసాయి కానీ ఓ సత్యసాయి కానీ వాళ్ళకేంటి తక్కువ? ఏ రాజాదిరాజుల కంటే వాళ్ళు తక్కువగా ఉన్నారు? వాళ్ళు ఏం కావాలనుకుంటే అది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ రాజులు వాళ్ళందరికంటే కూడా చాలా సులువుగా పొందేస్తారు. ఇంచేత అంటే వాళ్ళకి ఆ ఆత్మజ్ఞానం ఉంది. ఒకవేళ ఆత్మజ్ఞానం మనం ఈ జన్మలో పొందలేకపోయాం, సాధన చేసుకుంటూ ఉన్నాం, ఆ స్థితికి మనం వెళ్ళలేకపోయాం, ఆ స్థితికి వెళ్ళలేకపోతే ఏమవుతుంది? తర్వాత జీవితంలో, తర్వాత 4వ అధ్యాయంలోనో 5వ అధ్యాయంలోనో మళ్ళా మనం చదువుకుంటాం. ఒకవేళ ఈ సాధన మనం కరెక్ట్ గా చేసుకోలేక ఆ అనుభూతిని మనము పొందలేకపోతే తర్వాత జీవితంలో అయినా మనం ఖచ్చితంగా అనుభూతిని పొందగలుగుతాం. కానీ ఇందాక నేను చెప్పిన అనుభూతి మీరు మర్చిపోకండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ అనేటటువంటి అనుభూతి మీకు నిరంతరము లభిస్తూనే ఉంది. మీరు దాన్ని గమనించటం లేదు మీ జీవితంలో. అది మీరు గమనించటం లేదు కనుక మృత్యు అనేటటువంటి అద్భుతమైనటువంటి వరము మిమ్మల్ని గమనించేటట్టు చేయటానికి, ఓ ముట్టికాయ ముట్టడానికి వస్తూ ఉంటుంది. అయినా మనం గమనించాం. ఆ గమనించగలిగితే సాంఖ్యయోగంలోని 2వ మెట్టు మనం దాటేస్తాం. అంచేత అది మర్చిపోకండి. మళ్ళా రేపో ఎల్లుండో మళ్ళా దానికి కావలసినటువంటి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. మనం కూడా ఆధ్యాత్మిక విద్యలో ఋషులు వాళ్ళు ఏ విధంగా అవుతే వాళ్ల వాళ్ల శరీరాన్ని అలా వదిలేసి పక్కకి వెళ్ళిపోతున్నారో, మీరు కూడా ఆ పని చాలాసార్లు చేశారు ఈ జీవితంలోనే, చాలాసార్లు చేశారు. కానీ మేము చేశాము అనేటటువంటి అనుభూతి మీకు జ్ఞప్తికి రావటం లేదు. నేను చెప్తే గుర్తుకొస్తుందేమో, మీకు ఎక్కడైనా అది క్లిక్ అవుతుందేమో చూసుకోండి. మీకు క్లిక్ కాకపోతే నేను తర్వాత చెప్తాను. నేను అది మీరు ఎప్పుడైనా నన్ను గుర్తుంచుకుని అడిగితే, కానీ నేను చెప్పకుండా మీరు పట్టుకోగలిగారనుకోండి, అసలు అదొక థ్రిల్ కదా, ఇంతేనా అనిపిస్తుంది అప్పుడు. ఇంత పెద్ద యోగ శాస్త్రము కూడా ఇంత సహజంగా ఇంత సులభంగా మనకి అర్థమైపోతుందా అనిపిస్తుంది కనుక. ఎప్పుడు మీరు మీ శరీరాలను నిజంగానే ఒక వస్తువులాగా పక్కన పెట్టి జీవించారు, మీరు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, చాలాసార్లు జీవించారు మీరు అలాగా, ఆ అనుభూతి మీకు ఉంది, అది గుర్తుంచుకోండి. తర్వాత మరి ఇది మొదలెట్టాలి, దీన్ని చెయ్యాలి మనం. ఏ విధంగా మన నిత్య జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతాం, సాధించగలుగుతాం అనే దానికి జవాబు చెప్తున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నయనం పాపమవాప్స్యసి. ఇందాకనే నేను మీకు చెప్పాను, నేను మొత్తము సాంఖ్యయోగంలో ఒకే విషయం చెప్పదలుచుకున్నాడు. ఏ విషయం చెప్పదలుచుకున్నాడు అక్కడ? ఈ ప్రకృతిలో జరిగేదంతా కూడా భగవన్ నిర్ణయానుసారమే జరుగుతున్నది. మీకు వచ్చే కష్టాలు, మీకు వచ్చే సుఖాలు, ఇవి రెండు కూడా భగవంతుడి యొక్క నిర్ణయాలే. మీరు ఆర్చి గీ పెట్టినా ఆ నిర్ణయం మారదు, ఆ నిర్ణయాలు మారవు. ఈ భావాన్ని రకరకాలుగా తిప్పి చెప్తున్నాడు. ఒకసారి ఏం చెప్పాడు? ఆత్మ సావదు, నశించదు అని చెప్పాడు. రెండోసారి ఏం చెప్పాడు? శరీరాలు మనం ఎలాగైతే బట్టల్ని మార్చేసుకుంటూ ఉంటాము, శరీరాన్ని కూడా అలాగే మార్చేసుకుంటూ ఉంటాం, ఇంకా దాని గురించి ఎందుకు కంగారు పడుతున్నావు, దాని గురించి కంగారు పడకన్నాడు. ఇప్పుడు ఇక్కడేం చెప్తాడు? సుఖ దుఃఖే సమయ కృత్వ లాభాలాభో జయో జయో తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపమవాప్స్యసి. సాధకుడు నిజంగా సాధనలో తీవ్రత ఉన్నటువంటి వాళ్ళకి నిరంతరము ఒక బెంగ తగులుకుంటూ ఉంటుంది. నేను కాశీలో ఉన్నప్పుడు ఒక సాధన గురించి విన్నాను నేను. బయట ఎవరింట్లో అయినా నువ్వు ఏదైనా తిన్నావో ఫినిష్ నీ సాధన, నీ పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ పాపం అంతా నీకు వచ్చిస్తుంది అన్నాడు ఒక గురువు. ఇంకా టెన్షన్, ఏం తినాలి ఎవరింట్లోనూ, ఏమి తినటానికి వీల్లేదు కదా. కానీ శిష్యులు గురువులు బిచ్చిన వాళ్ళు, తాగుతేనో అన్నాడు, తింటే అన్నారు కదా తాగుతేనో అన్నాడు, తాగితే పర్వాలేదు అన్నాడు. ఊరుకోవచ్చు కదా, ఏం తాగొచ్చు ఏం తాగకూడదు, టీ తాగొచ్చా కాఫీ తాగొచ్చా మంచినీళ్ళు తాగొచ్చా, ఇలాగా ఆధ్యాత్మిక జగత్తులో అనేక సంశయాలు నిజంగా సాధన చేయదలుచుకున్న వాడికి. సంశయం వచ్చిందంటేనే నిజంగా సాధన చేస్తున్నానని అర్థం. వాడు సంశయం రాలేదనుకోండి అర్థమైపోయిందనమాట అంతా వాడికి, లేకపోతే అసలు వాడు సాధన చేయలేదని అర్థం. మాల తీసుకుని 108 సార్లు జపం చేసుకోండి గాయత్రి మంత్రం అని చెప్పాక, రెండోసారి వాళ్ళు వచ్చి నన్ను అడగలేదంటే వాళ్ళు జపం మొదలెట్టలేదనే అర్థం మాల తీసుకుని. ఎందుకంటే మాల తీసుకోగానే డౌట్ వస్తుంది ఏ వేలతో చేయాలి. గ్యారంటీగా వస్తుంది మీరు సాధన మొదలెడితే, మొదలెట్టకపోతే ఏం రాదు. చూపుడు వేలు పెట్టొచ్చా పెట్టకూడదా, మాస్టారు చాలా మంది చెప్పారు చూపుడు వేలు ఇంకోడిని చూపిస్తాం, ది అదర్ ద్వైతాన్ని చూపిస్తుంది కనుక వేలు కోసి పారే, అసలు ఆ వేలుతో జపం చేయకూడదు. ఇంతకీ మాల మరి ఎక్కడ పెట్టుకోవాలి, లెక్క పెట్టా నేలకి తగలొచ్చా నేలకి తగలకూడదా, భూమికి నేను వచ్చాక మీకు అనుమానాలు వస్తున్నాయి మేమంతా అలా మీరు హాయిగా చేసుకునేవారేమో చెప్పాలి. కానీ సాధన చేస్తే మనస్సు పెట్టి డౌట్స్ అన్నీ వస్తాయి మీకు. పూసలు కట్టిస్తాం రింగ్ రింగులతో కట్టిస్తారు చాలా మంది, అంటే అర్థమైనా నేను చెప్పింది. పూసలు ఉంటాయి రాగి రేకుతో, రాగి తీగ ఇలా రింగ్గా చుడతారు, మళ్ళీ ఇంకో రింగుతో దాని వేసి లింక్ చేస్తారు. మరి ఖండితం అయిపోయింది కదా మాస్టర్ నన్ను అడిగారు ఒకళ్ళు, అంతవరకు నాకు అనుమానం రాలే అసలు ఆ ప్రెషర్ వేసేంత వరకు. చాలా సహజం అది. ఎందుకు ఈ సహజాలన్నీ వస్తాయి అంటే దేనికోసం మనం మాల ఉపయోగించుకుంటున్నామో మర్చిపోతున్నాం. అలాగే భగవద్గీత దేనికోసం మనం చదువుకుంటున్నామో మర్చిపోతే ఈ సంశయాలన్నీ భగవద్గీతలోనూ వస్తాయి. అది డేంజర్, జాగ్రత్త. దానికోసం ఈ ఉదాహరణ చెప్తున్నా నేను. మాల పట్టుకుని మాల చేయమన్నది ఎందుకు అంటే 108 లెక్క తెలియటానికి మీకు, అంతే. 108 మీరు ఎలా అయినా లెక్క పెట్టుకోవచ్చు, ఏ అభ్యంతరం లేదు. ఆ సంగతి మర్చిపోయాక ఇంకా చాలా అనుమానాలు వస్తాయి. అంటే ఇంకో అనుమానాలు వస్తాయి, మీరు మాస్టారు రుద్రాక్ష మాల తామసికం అన్నారు, తులసి మాల సాత్వికం అన్నారు, చందనము రజోగుణం అన్నారు, మరి నేనేం ఉపయోగించుకోవాలి. అసలు సాత్వికం అంటే ఏంటో, రజోగుణం అంటే ఏంటో, తామసికం అంటే ముందు నాకు తెలిస్తే కదా నేను మీకు చెప్పేది. మన ప్రశ్నలన్నీ కూడా అర్ధరహితమైనటువంటి ప్రశ్నలను నేను ఎందుకంటాను అంటే, మనం ఈ మాట వాడుతున్నాం తులసి మాల సాత్వికమైనటువంటి మాల, రజోగుణమైనటువంటి మాల చందనము, తమో గుణమైనటువంటి మాల రుద్రాక్ష. అసలు అవి ఏంటో తెలిస్తే కదా మీకు ఉపయోగపడటానికి. అవి మనకు తెలియవు కదా, తెలియని దాని గురించి డౌట్ ఎందుకు. అదేంటో తెలిస్తే ఆ స్థాయి ఏంటో ఆ విషయాలు ఏంటో ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది, వాటిని ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోక్కర్లేదా. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఏంటి అంటే మీరు గురువు దగ్గరికి వెళ్ళక్కర్లే, మీరు గురువుకి ఏమీ ఇవ్వక్కర్లే, స్వయంగా గురువే మీ దగ్గరికి వస్తాడు. అది ఆధ్యాత్మిక జీవితంలోనే జరిగేది, మిగతా చోట్ల మీరు వెళ్లాల్సిందే, మీరు ఫీజు కట్టాల్సిందే, ఆ ఫీజు కూడా మళ్ళీ బేరం ఆడుకోవాల్సిందే. చెప్పలేము, రెసిడెన్షియల్ కాలేజీలో ఒక ఫీజు ఉంటుంది, గవర్నమెంట్ కాలేజీలో ఒక ఫీజు ఉంటుంది, ట్యూషన్స్ పెట్టుకుంటే ఒక ఫీజు ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో గురువుకి మీరు ఫీజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ ఏ శిష్యుడికి రాలేదు, ఇంతవరకు రాలేదు. వివేకానంద రామకృష్ణ పరమహంసకి ఏం ఫీజు ఇచ్చాడు, వివేకానందకి అరవిందో ఏం ఫీజు ఇచ్చాడు, ఏ గురువుకి ఏ శిష్యుడు ఏమి ఫీజు ఇవ్వడు. చివరికి ఏమిస్తాడు, తన్ని తాను అర్పించేసుకుంటాడు చివరిలో. కానీ అది గురువు అడగటం వల్ల కాదు, గురువు మీద ఉన్నటువంటి ప్రేమతో, గురువు ఇచ్చినటువంటి వరదానాల యొక్క పులకింతకి రియాక్షన్ గా తన్ని తాను సమర్పించుకుంటాడు. కానీ ఇదంతా ఎప్పుడొస్తుంది అంటే మీరు ముందు మీ అనుమానాలను పక్కన పెట్టి సాధన మొదలెట్టేయాలి. ఎలా చేయాలి, ఎలా చేస్తే ఏమవుతుంది, ఇవంతా వద్దు. అదంతా ఒక శ్లోకంలో చెప్పాడు, లాభాలాభో జయాజయో, దీనివల్ల ఏం లాభం అవుతుంది, దీనివల్ల ఏం నష్టం వస్తుంది, దీనివల్ల నేను గెలుస్తానా గెలవనా, దీనివల్ల నేను ఓడిపోతానేమో, ఇవంతా ఏం వద్దు. తతో యుద్ధాయ యుద్ధస్వ యుద్ధాయ కృత నిశ్చయ, నేను యుద్ధం చేస్తాను, నేను సాధన చేసుకుంటూ పోతాను. ఏంటి సాధన, దేనికి యుద్ధం, ఏ యుద్ధం చేస్తున్నారు మీరు, ఏంటి మనం చేసేటటువంటి యుద్ధం, ఎవరితో యుద్ధం చేస్తున్నాం, అది మళ్ళా మర్చిపోకండి. మనం ఎప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఎంతలాగా దిగజారిపోయింది అంటే ఆధ్యాత్మికత ఎంతలాగా దిగజారిపోయిందంటే మళ్ళా మనం భగవద్గీతలో కూడా యుద్ధాన్ని చూస్తాం, యోగాన్ని చూడం. అక్కడ చెప్తున్నదేంటి సాంఖ్యయోగం అన్నాం, కానీ అక్కడ చూసేదేంటి మళ్ళా యుద్ధం అన్నాం. మరి యుద్ధం చూస్తున్నాం అంటారు మాస్టర్, మరి అక్కడ కృష్ణుడు చెప్పింది కూడా ఏంటి, తతో యుద్ధాయ యుద్ధస్వ, యుద్ధం కోసమే యుద్ధం చేయి, యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేస్తాను అని నిర్ణయించుకుని. ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనం? మన మనస్సుతోనే, మనతోనే. మన మనస్సుని ఎక్కడ ఉంచుకోమని చెప్తున్నాను నేను? ఏ స్థితిలో ఉంచుకోమని చెప్తున్నాను? మళ్లీ నన్ను చాలా మంది ప్రశ్నలు అడుగుతారు, మాస్టర్ ఇంతకీ ఆజ్ఞా చక్రం దగ్గర ఉంచుకోమంటారా, మూలాధార చక్రం దగ్గర ఉంచుకోమంటారా? అది అనవసరం. అవన్నీ కూడా శరీరగతమైనటువంటివి, భౌతిక శరీరంలో లేకపోతే సూక్ష్మ శరీరంలో ఉంటాయి, సూక్ష్మ శరీరంలో లేకపోతే కారణ శరీరంలో ఉంటాయి. అవి అంత ఇంపార్టెంట్ కాదు, వాటి యొక్క ప్రాముఖ్యత ఉంది. అది కళ్ళు లేకపోతే చూడలేము, చేతులు లేకపోతే పనులు చేయలేము, కాళ్ళు లేకపోతే నడవలేము, అలాగే ఆ చక్రాలు లేకపోతే అనేక పనులు మనం చేయలేము. వాటి యొక్క ప్రాముఖ్యత వాటికి ఉంది. కానీ యోగంలో మాత్రం, యోగ సాధనలో మాత్రం, భగవద్గీత చెప్పేటటువంటి యోగ సాధన, ముఖ్యంగా సాంఖ్య యోగంలో మాత్రం ఆ చక్రాల యొక్క అవసరమేం లేదు. ఇంచేత చక్రాలకి అతీతమైనటువంటి స్థితిలో, ఏంటా అతీతమైనటువంటి స్థితిలో ఉండమని చెప్తున్నాడు అక్కడ? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి. విశుద్ధి వరకు వచ్చేసరికి మనం ఏ తత్వంలోకి వచ్చాం? ఆకాశతత్వంలోకి వస్తాం. ఆకాశతత్వమే సర్వవ్యాపకం. ఆకాశాన్ని కొయ్యండి చూద్దాం, మీరు ముక్క ముక్కలు చేయండి. వాయువు నోతే ఏదో పట్టుకోగలం, నైట్రోజన్ వేరు చేస్తాం, ఆక్సిజన్ వేరు చేస్తాం, రియాక్షన్స్ ఏమైనా చేయించగలం, వాటిని వేరు చేయించగలం మనం. కొన్ని వాయువులు దుర్గంధంగా ఉంటాయి, కొన్ని వాయువులు సుగంధంగా ఉంటాయి, మీరు రకరకాలుగా వాటిని వేరు చేయగలరు. కానీ ఆకాశాన్ని వేరు చేయండి చూద్దాం, కొయ్యండి చూద్దాం ఆకాశాన్ని. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆకాశం కూడా ఒక తత్వమే. ఇందువల్ల ఒక తత్వం, ఆకాశంలోనే ఈ తత్వాలన్నీ ఉన్నాయి, అది మీరు మర్చిపోకండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు ఎక్కడ యుద్ధం చేయమంటున్నాడో, మీరు చేసేటటువంటి యుద్ధం ఉందే, ఈ మహాభారత యుద్ధం ఉందే, అక్కడ జరుగుతుంది, ఆకాశంలో. అందుకే దుర్గా సప్తశతిలో కూడా శుంభ నిశుంభవద జరుగుతున్నప్పుడు ఇద్దరు ఆకాశంలోకి వెళ్తారు, ఆకాశంలో ఇద్దరు బాహ్యుద్ధం చేసుకుంటారు అని చెప్తాడు ఆ ఋషి. ఆకాశంలో జరిగేటటువంటి యుద్ధము, ఏ ఆకాశంలో, ఎక్కడున్నటువంటి ఆకాశంలో, ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న. ఇక్కడ నేను కూర్చునున్నాను, మనం అందరం కూర్చునున్నాం. మీరు కావలసినటువంటి ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు, నేను నాకు కావలసినటువంటి ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు అన్నాను అనుకోండి, ఒప్పుకుంటారా? మీరు ఆలోచించండి, మనం అందరం ఆకాశంలో కూర్చునున్నాం. ఇక్కడ ఇదంతా ఓ ఆకాశమే కదా, కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? మీరు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, ఎంత విశాలంగా అయినా వెళ్ళిపోవచ్చు. మీరు మరి పక్కనున్నవాడు, అందరూ మరి ఆకాశం ఎక్కడున్నట్టు? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యత అని చెప్పింది దీని గురించే. ఈ మానసిక స్థితి కంటే పైన ఉన్నటువంటి స్థితిలో ఉండమంటున్నాడు శ్రీకృష్ణుడు యోగ విద్యలో అర్జునుణ్ణి. ఆ స్థితిలో ఉండమంటున్నాడు అంటే ఆకాశతత్వాన్ని కూడా అధిగమించి. నేను చెప్పిన ఉదాహరణలు కానీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అది ఒక రోజులో అర్థమయ్యేవి కావు, అవి అర్థమైనట్టు అనిపిస్తాయి మీకు. వాటిలో ఉన్నటువంటి లోతు మిల్లిమిల్లిగా ప్రతిరోజు మనం అర్థం చేసుకుంటూ వెళ్తే ఆకాశం మనకి ఏమనిపిస్తుంది? శూన్యం, ఖాళీగా ఉందనిపిస్తుంది. ఏముంది ఆకాశంలో? ఏం లేదు. కానీ మీరు కనుక కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆకాశం నుంచి అన్ని తత్వాలు ఉత్పత్తి అవుతున్నాయి అన్నది మీకు అర్థమవుతుంది. ప్రతిదీ ఆకాశం నుంచి ఊడిపడుతుంది, మళ్లీ తిరిగి అది ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి. అంచేత ఆకాశంలో శూన్యం ఉందా, అనంతం ఉందా? రాబోయేవి ఉన్నాయి, ఇది వరకు వచ్చి శూన్యంలో కలిసిపోయినవి ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నది కూడా ఆకాశంలోనే. కానీ ఆ ఆకాశంలో కూడా ఉండమని మంటలే యుధిష్ఠిరుడి యొక్క సంకేతము, అనంత విజయం అనేటటువంటి శంఖం యొక్క సంకేతంతో ఏ విశుద్ధి చక్రం గురించి అయితే చెప్పబడుతోందో అక్కడ కూడా వద్దు. ఎక్కడుండమంటున్నాడు? ఆజ్ఞాచక్రంలో. అంటే నేను కళ్ళు మూసుకుని ఇక్కడే చూసుకుంటూ ఉంటాను మాస్టారు, ఇక్కడేం లేదు, ఆకాశం సర్వత్రా ఉన్నది, మీరు ఇక్కడ పట్టేసుకున్నారు అనుకో పాపం ఆకాశం ఉంటుంది అక్కడ కూడా, ఆ బిందువు దగ్గర కూడా సర్వత్రా ఉన్నటువంటి ఆకాశం అక్కడ ఎందుకు ఉండదు? కానీ అక్కడ చెప్పబడుతున్నదేంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ మనస్సు ఇక్కడ ఉండి మీరు ఏమీ ఆలోచించకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతోంది? ఒక్కసారి కళ్ళు మూసుకు ట్రై చేయండి చూద్దాం. ఎలా ఉన్నవాళ్ళు అలా ఉండిపోవచ్చు. కావలసిందేంటి? ఆ మానసిక స్థితిని మీరు పొందటానికి ట్రై చేయండి. చాలా సులభం అది, ఒక సైక్లింగ్ లాగే ఠక్కమని క్లిక్ అవుతే ఈ క్షణంలోనే క్లిక్ అయిపోయి అలా ఉండిపోండి. ఆ మానసిక స్థితి లాభము అక్కర్లేదు, నష్టము అక్కర్లేదు, సుఖము అక్కర్లేదు, దుఃఖము అక్కర్లేదు, ఏమి జరుగుతోందా ఆ మానసిక స్థితిలో నిరంతరము మనం ఉండిపోగలిగితే సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్ససి. ఆ మానసిక స్థితిలో మీరు ఏం చేసినా అది కరెక్టే అవుతుంది, అది పాపము అనేటటువంటి మాట రాదు అసలు. కానీ ఆ మానసిక స్థితిలో ఉంటూ మీకు ఒక విషయం నచ్చి ఇంకో విషయం నచ్చటం లేదు అనేటటువంటి పరిస్థితి వస్తే మీరు ఆ మానసిక స్థితిలో లేరు. ఇంకా మీకు నచ్చటం నచ్చకపోవటం ఏమి ఉండదు, అదంతే. అది గరిటెని పంచదారలో పెట్టినా కారంలో పెట్టినా దానికి తుమ్ములు రావు, ఇటు తీపి అంటదు. ఆ మానసిక స్థితిలో ఉంటూ నిత్య జీవితంలో మనం చేస్తున్నటువంటి ప్రతి పని మనం చేసుకోగలిగితే నైవం పాపము వాప్సిసి, నీకు ఏ విధమైనటువంటి పాపము రాదు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హనంతాశ్చ బుద్ధయో అవ్యయ సాయనా. ఈ శ్లోకం సాధకుడికి ఒక కమాండ్, ఒక ఆర్డర్ ఇస్తోంది. ఆ ఆర్డర్ ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్జున, ఈ యోగమున నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే, నిశ్చయము లేని వారి బుద్ధులు బహుశాఖలుగా ఉండును, అనంతములుగా ఉండును. ఈ యోగ విద్య సాధన చేస్తున్నటువంటి వాడి బుద్ధి ఒకటే, ఎక్కడుంటాడు వాడు అక్కడ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి వాడు కిందకి దిగటానికి ప్రయత్నించాడు, ప్రకృతి వాడిని లాగుతూ ఉంటుంది. వీడు మళ్ళా ఏం చేసుకోవాలి? అది యుద్ధం, నిరంతర యుద్ధం. అది మామూలు యుద్ధం, అది చేస్తే తెలుస్తుంది ఆ యుద్ధం ఎలా ఉంటుందో. అంచేత ఆ మానసికమైనటువంటి బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఒకటే బుద్ధి, ఇంకే బుద్ధి వద్దు. ఇక్కడ నుంచి నేను కిందకి రానివను. ఇక్కడ నుంచి అంటే ఏంటి? మీ మనస్సును ఇక్కడ పెట్టకల్లే, మీ కళ్ళని ఇక్కడ పెట్టకల్లే. ఆ స్థితి అంటే ఏంటి? విశుద్ధ చక్రం కంటే పైన ఉన్నటువంటి స్థితి, ఇంద్రియాతీతమైనటువంటి స్థితి. పంచేంద్రియాలకి నేను లొంగను, పంచేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి సుఖాలు నాకు అక్కర్లేదు, పంచేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి దుఃఖాలను నేను గమనించను, పంచేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి లాభాలు నాకు వద్దు, పంచేంద్రియాల ద్వారా వచ్చినటువంటి నష్టాలు కూడా నేను పట్టించుకోను, లాభాలాభవు జయాజయం ఇవేమీ వద్దు నాకు అనే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని కనుక మనం గట్టిగా మనస్సులో పెట్టుకుని అదే ఒక 10 నిమిషాల పాటు పెట్టుకుని అప్పుడు కదులుదాం ఇక్కడ. ఇంకా ఆ స్థితి నుంచి నేను కిందకి రాను, ఏమీ కోరను, నాకేమీ అక్కర్లేదు. మరొకటి ఏమవుతుంది? ఆ వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ జగన్నాటక సూత్రధారి, నా చేత ఏం చేయిస్తాడో అది చేస్తాను, ఏమీ చేయించలేదు, అంతకంటే అదృష్టం ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి పోయి ఈ పని చేయి ఆ పని చేయి అంటే కష్టం, కానీ మనం ఎక్కడున్నాం అక్కడే ఉంచి మనం చేస్తున్నటువంటి పనులు చేసుకొని ఇస్తే అంతకంటే అదృష్టమే ఉంది. ఆ భావనతో ఆ మానసిక స్థితిని దృఢతరం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇవాళకి ఇంతే, ట్రై చేయకండి. ఆ మానసిక స్థితిని లాక్కురండి. యుద్ధం అంటే అదే. ఆవేదన వచ్చింది మాస్టారు అంటే నువ్వు కింద దిగావని అర్థం. ఆవేదన ఎందుకు వస్తుంది? ఆ స్థితిలో ఏం రాదు. మౌనంగా ఉండిపోవాలనిపించింది, అది తప్పే. నీకేం అనిపించకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలో పెర్ఫెక్ట్ గా అలా ఉండాలి. మానసిక స్థితి మాత్రం ఇలాగే ఉండాలి. వంట చేయొచ్చు, కబులు చెప్పొచ్చు, టీవీ చూడొచ్చు, కానీ ఏ మానసిక స్థితిలో ఉంటో. టీవీ చూస్తూ ఉంటే గబుక్కున్న ఎవడైనా ఛానల్ మానేస్తే ఒళ్ళు మండింది అనుకోండి మీకు, మరి ఆ మానసిక స్థితిలో మానేస్తే ఇట్స్ ఓకే. నేను చూస్తున్నాను కదా, ఇంకో టీవీ నువ్వు అక్కడ పెట్టుకో, అక్కర్లే. అది ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. అందుకు చెప్పేది దాన్ని మీరు ఎక్కడో కళ్ళు మూసి కూర్చోక్కర్లే, టీవీ చూస్తూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చూస్తూ ఉంటే ఇంత మంచి పిక్చర్ వస్తుంది, ఏమి లేని స్టార్ న్యూస్ చూస్తారా మీరు అని అనకుండా ఆ స్టార్ న్యూస్ లోనే భగవంతుడిని చూడొచ్చు. ఆ నిరంతర మానసిక స్థితి, అది నిరంతర యుద్ధం. అసలు ఇంకా ఆ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అంటే ఇంకా ఆ స్థితి వచ్చాకే ఆగుతుంది యుద్ధం. మనకి 18 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధం మనం ఎన్నాళ్ళు చేస్తామో చూద్దాం. కానీ ఇక్కడతో కాదు, ఇంటికి వెళ్ళాక కూడా ఆ మానసిక స్థితి ఉంచుకోవడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి. అది అలవాటు లేదు కదా, కష్టంగానే ఉంటుంది, మిల్లిమిల్లిగా వస్తుంది. స్వస్తి.